శ్రీ భగవానులు అలగమ్మ తమ తల్లి పేరట దయతో గమనించి ఆ పిల్లనెప్పుడు అమ్మా అనియే పిలుచుచుండిరి. అలగమ్మ బాల్య చాపలముతో శ్రీ భగవానులకు చేతికర్ర ఎందుకు అని సవాల్ చేసెను. శ్రీ భగవానులు నవ్వుతూ, అది ముసలి వాళ్లకు ఎదుగు మూడవ కాళ్ళే అని జవాబిచ్చిరి. మరియు ఆ పిల్ల వేసుకున్న రెండు జడలను చూపుచు, నీకీ రెండు కోములెందుకు అని శ్రీ భగవానులు చెలోక్తి విసరగా అందరూ గొల్లున నవ్విరి. అంతట శ్రీ భగవానులు నా వైపు తిరిగి, రెండు జడల అల్లిక మన పిల్లల అందాన్ని ప్రోధి చేయినట్లు కనిపించడలేదు అని సెలవిచ్చిరి. అది మొదలు అలగమ్మ ఎప్పుడూ రెండు జడలు వేసుకోలేదు. ఒకనాడు ఉదయం మేము, నాగమ్మ, ఆమె మేనకోడళ్లు విద్యా, స్వర్ణ అను పిల్లలు ఒక జట్టుగా కొండ ఎక్కి స్కందాశ్రమమును సందర్శించితిమి. స్కందాశ్రమం పక్కన పారుచున్న శిలయేటి ఊటబుగ్గ భగవానులచే కనుగొనబడిన దానిలో ఆడుకొనుట పిల్లలకు చాలా సరదాగా ఉండెను. మేము మరలివచ్చి మా సందర్శన విషయము శ్రీ భగవానులకు మనవి చేయగా వారు ఎంతో సంతోషించి స్కందాశ్రమమునకు సంబంధించిన గాథలను అనేకములు దయతో చెప్పిరి. ఆ ఆశ్రమమును కందస్వామి అని బేల్దార్ భక్తుడు కట్టుట చేత దానికి స్కందాశ్రమం అనే పేరు వచ్చినదని శ్రీ భగవానులు సెలవిచ్చిరి. శ్రీ భగవానులు స్కంద అవతారమని నమ్ముచున్నాం కావున వారి నివాసమునకు స్కందాశ్రమ నామము విఘ్నీకృత సార్థకమని నేను మనవి చేస్తిని. శ్రీ భగవానులు ఇంత మాత్రం ఉత్తరమిచ్చిరి, నామ రూపములు మారవచ్చును కాని వస్తువు ఒక్కటి. మరి ఒకనాడు ఉదయము చిన్నపిల్ల స్వర్ణ శ్రీ భగవానులను తనతో కూడా తన ఊరికి రమ్మని ఆహ్వానించెను. శ్రీ భగవానులు దేశమంతటా పర్యటించి తన భక్తులను ఆశీర్వదింపరు ఏలా అని ప్రశ్నించెను. భగవానులు మందహాసంతో ఇట్లు పలికిరి, నేను నీతో కూడా రానని ఏలా అనుకుంటావు? నీవెప్పుడు నన్ను నీ హృదయంలో తీసుకుని పోచున్నావు. మరి నీ నీ దేహంతో దేశాటనం చేయుదునేని, దాని ఫలితం ఏమిటో తెలియనా? ఆశ్రమమంతా యాత్రికులతో సహా నన్ను వెన్నంటి వచ్చును. ఈ అందరికీ నువ్వు సపర్య చేయుదువా? అంతేకాక దర్శనార్థము ఇచ్చటికి వచ్చేవారు ఎందరో ఆశాభంగం చెందిపోవుదురు. ఇటీవల నేను స్కందాశ్రమం వెళ్లి కొన్ని గంటల మాత్రం అచ్చట ఉండగా ఇచ్చట ఎంతో తారుమారయ్యను. కాబట్టి నేను ఇచ్చటనే ఉండుట ఉత్తమం. అప్పుడు దినచర్య అంతయు సాఫీగా నడుచును. అందరూ ఇచ్చట నన్ను చూడగలుగుదురు. ఒకనాటి రాత్రి శ్రీ భగవానులు భాగవతంలో ఒక శ్లోకాన్ని ఉదహరించి తత్పూర్వం జనవరిలో దానికి తాము రచించిన ఆంధ్రానువాదమును ఇట్లు నుడివిరి. దేహం చ నశ్వరమవస్థితముత్తితం వా సిద్ధో న పశ్యతి యతోధ్యగమత్ స్వరూపం దైవాదపీతము తదైవ వశాదుపీతం వాసో యథా పరికృతం మదిరా మదాంధః. భాగవతం స్కందం 13 శ్లోకం 36. ఒడలు నశ్వరమది స్థితం బుద్ధితంబో కర్మవశమున విడివడ కలయగలదు తను నిరింగిన సిద్ధుడు తనవు కనడు గుడ్డను మదిరామదమున గృడ్డివలెనే. శ్రీ భగవానుల ఆరోగ్యం క్షీణించుచూ ఉండినందున వారి ఈ రచన ఏష్య సూచనగా తోచెను. 25/6/1946 తేదీ మహాపూజా సందర్భమున మాతృభూతేశ్వర మహాపూజ పంచరత్నములను మంగళ పద్య సహితముగా ఇట్లు రచించిదిని. భక్తురాలికి కాన్పు చేసిన పట్టు నంజనని త్వమున్ శక్తిమై కై కొంటి విత్తరి జానవై జగదంబవై దిక్త తిన్ను తిగొన్న మా గురుదేవు కంటివి నిన్ను సంసక్త చిత్తమునన్ భజించెత మాతృభూత మహేశ్వర. ఉర్వినెవ్వని జన్మముపనిషత్తులకెల్ల అభినవ వ్యాఖ్యానమనగతనరు సకల మతమ్ముల సార సమన్మయం వెవని జీవితమున ఎరుకపడును గహన తమఖ్యాతిగను బ్రహ్మ విద్యయే అతని యందు యసకు ప్రత్యక్ష భంగి స్వాత్మనిష్టాయోగ సామ్రాజ్య వైభవ జగదేక జీవధ్వజం బెవండు భక్త వాత్సల్యమున చేసి భవము కొనిన పరమకరుణాబ్ధి శ్రీ భగవానుడెవడు అట్టి రమణు కుమారుగా. అవనికనిన మాతృభూత మహేష నమస్కరింతు. ఇలువీడి ప్రియపుత్రుడేగిన జాడను కనరాక ఎంతెంత వస వినావో, కనరాక ఎంతెంత పన వినావో, కడకిందెసుతుగాంచి కన్నీరు కురిగించి బదులు పల్కమికెంత పన వినావో. చివరక కొమరునే చేరి తత్వమిరింగి ఎంతటి వైరాగ్యమెనసినావో, పుత్రమోహము మాని పూర్ణ సామ్యమును నిజ్ఞాన సాధనమెంత జరపినావో. అంత్యవేళ సద్యో ముక్తి నౌర ఎట్లు భగవదమృత కరస్పర్శ పడెసినావో, చాలమిది నీ అనుగ్రహ లీలయనుచు నెంతు అలఘాక్య మాతృభూతేశ దేవా. ఐహిక బంధమ్ములఖిలమ్ము త్యజించి మహితాత్ముడైన ఆత్మజుని చేరి స్కందాశ్రమమ్మున సందర్శనార్థమ్ముచను దెంచు భక్తుల జనని కరణి, ఉపచారములు నర్చి ఉదరమ్ము దనియించి జన్మమ్ము గడపితాచనడు వేళ ఆ జగన్మాత హృదయాశయమ్మందు ఎట్టి అలఘు సంకల్పమ్ము నెలకొనియను. ఆశ్రమమ్మిది అన్నపూర్ణాలయముగా ఖండ ఖండాంతరమ్ముల ఖ్యాతి గొలిపి రమణ భగవాను అద్భుత ప్రభును నర్చి తల్లి అవతారమగుట సార్థకముగాక, తన ఘన సమాధిపై దేవతా ప్రతిష్ట అందె నిరతాన్నదాన మహావిభూతి ఆశ్రమము దిగంత విఖ్యాతి కనుట అల్లాలగమ్మ చలువయే అని తలంతు. మంగళం అళహంబా కుమారకునకు జయము, జయ మరుణాచల స్వాత్మజునకు జయము, రమణ మహర్షికి జయము, జయము మాతృభూతేశ్వరునకు సన్మంగళము. ఆనాడు ఉదయం శ్రీ భగవానులు ఆలయ సమ్ముఖమున గొప్ప జన సందోహము మధ్య కటకటాల లోపల ఆసీనులైనప్పుడు కటకటాల వెలుపల దగ్గరనే కూర్చుండి ఉన్న అలహమ్మతో వారు పరిహాసంగా, చుచవా అమ్మా, నీ కొడుకుని ఇక్కడ బంధించి ఎట్లు జైల్లో పెట్టినారో అని పలికిరి. ఈ కాలమున విభూతి స్వామి అను పేరుతో ఒక పరదేశి ఆశ్రమానికి కొంచెం దూరంలో విడిసి వచ్చిన అందరికీ విభూతినిచ్చుచుండెను. అది సకల సంతాప నివారిణి అను నమ్మకం వ్యాపించుట చేత జనులు పెద్ద గుంపులుగా ఆయన వద్దకు ఆకర్షింపబడుచుండిరి. దారి నడుమ వాళ్లు ఆశ్రమము కూడా ప్రవేశించి శ్రీ భగవానుల దర్శనము పడిచిపోవచ్చుండిరి. ఒకనాటి వేకువ వేళ ఆ గుంపును చూచి శ్రీ భగవానులు చిరునవ్వు నవ్వుతూ నాతో ఇట్లు సెలవిచ్చిరి, నా అనారోగ్యము నిఘంగా నాకు ప్రచ్ఛన్న ఉపకారకము, ఏలాన నా ఒడలు పిసికించుకొనటను చూచి ఈ జనులు పాపం స్వామియే ఇట్లు బాధపడుచున్నారే, వీరు మనకేం చెయ్యగలరు అనుకుని నన్ను వదిలిపోవచ్చున్నారు, కాని నేను కూడా విభూతియో తీర్థమో ఇచ్చుచుంటినేని నన్ను చుట్టుముట్టి నలిపివేసుండరు. ఒక దినం మధ్యాహ్నం శ్రీ టిపి రామచంద్రయ్యర్, శ్రీ విశ్వమూర్తి, నేను ఇంకొందరము కలిసి గురువృత్తమునకు వెళ్లితిని. మార్గమధ్యమున శ్రీ నారాయణయ్యర్ స్వగృహమున మాకు మేలి మామిడి పండ్లతో విందు చేసెను. గురుమూర్తములో శ్రీ భగవానుల ఆసన స్థానమున ఇప్పుడు పొగాకు బస్తాలు వేయబడి దుర్వాసన కొట్టుచుండెను. ఆ పక్కన ఉన్న మామిడి తోపులో శ్రీ భగవానులెక్కడ నెలల పర్యంతము గాలికి కొట్టువడుచు వానకు తడయిచు నిరంతర నిశ్చల సమాధిలో కూర్చుండి ఉండి ప్రప్రథమమున భక్తుల ప్రార్థన మేరకు నేత్రములు విచ్చి లోకముపై చుట్క సారించి మౌనము విరమించిరు. ఆ పావన స్థానమును కూడా సందర్శించితిమి. మేము తిరిగి వచ్చినప్పుడు దారిలో ఎక్కడ శ్రీ భగవానులు అరుణాచలాగమన దివసమున తన సర్వస్వమును విసరివైచిరో ఆ అయంకులమును చూచితిమి. దాని గట్టున శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రమునకు యాత్ర వచ్చినప్పుడు విడిసి పావనమునర్చిరని ప్రతీతి కన్న దేవాలయమును కూడా సందర్శించితిమి. అంతట మేము పట్టరాని ఉత్సాహంతో శ్రీ విశ్వమూర్తి నాయకత్వమున భజన ప్రారంభించి దారి పొడుగున ఆశ్రమం చేరు వరకు పాడుచూ వాడుచూ వచ్చితిమి. శ్రీ భగవానులు దయతో మా ప్రయాణ ఉదంతమును గురించి ప్రశ్నింపగా నేను వారికి సర్వము విన్నవించితిని. శ్రీ భగవానుల కోరికపై శ్రీ విశ్వమూర్తి విష్ణు దశావతార గేయమగు కాట్రాయి సామితేవుడా అను పాటను పాడెను. శ్రీ భగవానులు ఈ పాటకు ముగ్ధులైనట్లు కనిపించిరి. ఆ మరునాడు గురుమూర్తము నిర్వాహకుడు దర్శనార్థం వచ్చుట తటస్థింపగా శ్రీ భగవానులు పొగాకు బస్తాలను గురించి మా నివేదికను ఆయన దృష్టికి తెచ్చిరి. ఆయన తన అనుతాపమును తెలుపుకొని తక్షణం ఆ బస్తాలను అచ్చట నుండి తీసివేయించి ఆ స్థలమును శుభ్రపరిచి సందర్శన యోగ్యము కావింతును అని వాగ్దానమును వనర్చెను. 28/5/1946 తేదీ శ్రీ రామచంద్రుని వెంకటప్ప అను నా స్నేహితుడు దేశభక్తుడు నా పేరిట ఆశ్రమమునకు ఒక వింత లేఖ వ్రాసెను. ఆయన తన బిడ్డకు శ్రీ భగవానుల ప్రసాదము పంపుమని నన్ను అడిగి ఉండెను. పై తేదీన ఆయన తన కోరికను నాకు జ్ఞాపకము చేయుచు ఒక జాబు వ్రాయవలెను అనుకొనుచుండెనట. అప్పుడే ఆయన భావమరిది శ్రీ పైడిపాటి పుల్లయ్య ఆ ముందటి రాత్రి ఆశ్రమము నుండి మరలివచ్చి ఉండి తన కడకు ఏతంచి అయాచితంగా ప్రసాదమును తనకిచ్చినట. తక్షణమే ఈ ఉదంతమును నాకు తెలుపుతూ ఆయన ఇట్లు వ్రాసెను. అయాచితంగా మా పుల్లయ్య వల్ల శ్రీవారి ప్రసాదము అందుటచే శ్రీవారి అనుగ్రహమునకు పాత్రులము కావచ్చుననియే నా విశ్వాసము. మహాత్ముల విషయమున ప్రసాద చిహ్నాని పురఃఫలాని అని కదా కాళిదాస ఉక్తి. ఈ లేఖను శ్రీ భగవానుల సానుగ్రహ వీక్షణమునకు సమర్పించుకొంటిని. 2 దినముల తర్వాత లలిత వద్ద నుండి నాకు జాబు వచ్చెను. అప్పుడు లలిత తక్కిన పిల్లలతో కూడా మద్రాసులో ఉండెను. ఇటీవల వాళ్లు ఆశ్రమం వచ్చినప్పటి నుండి భగవానుల ధ్యానములోనే మునిగి ఉన్నామని వారి వాక్కులే తమకు మామూలు మాటలైనవని అందులకు ఉదాహరణం భోజన సమయమున నెయ్యి కావలసినప్పుడు ఆజ్యధారయా అని నీళ్లు కావలసినప్పుడు శ్రోతసాసమని అడుగుచున్నామని లలిత వ్రాసెను. శ్రీ భగవానులు ఆ జాబును తిలకించి పరమానుగ్రహంతో లలిత చక్కగా వ్రాయగలదు అని సెలవిచ్చిరి. జూన్ నెలలో ఒకనాడు ఉదయం శ్రీ భగవానులు కొండనిక్కుచు 46 సెప్టెంబర్ మొదటి తేదీ జరగబోవు తన అరుణాచల ఆగమ స్వర్ణోత్సవమును గురించి నాతో తమాషాగా ముచ్చటించిరి. వారు ఇట్లు పలికిరి. వెంకటాచలం శెట్టికి ఒక భావతరంగం లేచింది. ఈ స్వర్ణోత్సవంపు తలంపు తొలుత అతనికి పుట్టింది. అతడు ఈ ఉద్దేశమును ప్రకటింపగానే అది ధావానలం వలె అల్లుకున్నది. దాంతో అందరికీ వెర్రి ఎత్తినట్లున్నది. ఈ శుభవార్త వినినంత నాకును వెర్రి ఎత్తి నేను బ్రహ్మానంద తన్మయుడనై ఆనాడే ఆంగ్లమున ఒక గేయము రచించి శ్రీ భగవానుల ఆనతి మేరకు హాలులో పఠించితిని. తర్వాత దానిని తెలుగు పద్యముగా ఇట్లు అనువదించితిని. అరుణాచలమ్మునార్ధశతాబ్దిగా అహహా మహాద్భుతంబు అదిగో కనుడు సకల భావాతీత సచ్చిదానందం మే మానవాకారమై కానుపించు తత్సన్నిధానమందర నిత్య శాంతి సౌఖ్య అర్ణవలహరి నోలాడచేయు ఒక పల్కు పల్కెనా ఒక చూపు చూచెనా సకల సందేహములు సమసిపోవు శుద్ధ సద్బ్రహ్మ తేజో రాసి జీవుల సరిదిద్ది రక్షింప అరయుచుండు అతడే రమణ మహర్షి విశ్వయశస్వి నరదేవుడు ఆత్మాత్మ కరుణామూర్తి. మాయచే బద్ధులౌ సర్వమర్త్యులారా రండు అతని శరణుంది సత్ప్రభను కనుడు ఈ అపూర్వావకాశము నెడ్డులేనే జారిపోనీక స్వసుఖము చూరగొనుడు. ఈ మారు నేను శ్రీ భగవానులతో సుదీర్ఘ సహవాస భాగ్యము అనుభవించి జూన్ 19వ తేదీ తిరిగి బయలుదేరుట నాకు దుస్సహ దుఃఖావహమయ్యను. ఈ భావోద్రేకము నేను మద్రాసు నుండి వ్రాసుకున్న లేఖలో ఇట్లు పద్యాకృతిని తాల్చెను. నెలదినమ్ములు కడచని నిమిషమట్ల పోయివచ్చేదనని పల్క వాయిరాదు కన్న తండ్రిని విడనాడ కాలురాద కర్మఫలమీ ప్రవాసము కష్టతరమా. 14/7/1946 తేదీ నాగమ్మ జాబు రాయిచు శ్రీ భగవానుల ప్రియపరిచారకుడు మాధవస్వామి కుంభకోణం మఠమునందు చనిపోయినని శ్రీ కుంజుస్వామి వెళ్లి అంత్యక్రియలు జరిపి వచ్చినని సంతాప వార్త తెలిపెను. స్వర్ణోత్సవమును గురించి నా ప్రశ్నకు ఆశ్రమం వారు 15/7/1946 తేదీ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. స్వర్ణోత్సవమునకు ప్రత్యేక కార్యక్రమము లేదు. భక్తులందరూ ఉత్సవంలో పాల్గొందురని ఆశించెదము. శ్రీ భగవానులను ఆయన బోధనలను గురించి ఇదివరకు వ్రాయ అవకాశము లేకుండా భక్తుల వ్యాసములు గల ఉత్సవ సంచిక ఒకటి నాడు ప్రకటింపబడును. కాగితపు కరవు వలన సంచిక పుటలు పరిమితము వనర్పవలసి వచ్చినది. నాగమ్మ కోరిన మేరకు మౌన నిర్వచనమునకు శ్రీ భగవానుల తెలుగు అనువాదమును నా నోటు నుండి ప్రతి వ్రాసి ఆమెకు పంపితిని. అది చేరిన వైనము తెలుపుచు ఆమె 37/1946 ఇట్లు వ్రాసెను. మీజా బందినది. 4 రోజుల కావతల ఏదో ప్రసంగవశాత్తు భగవానులతో చెప్పగా మౌన నిర్వచనము చూచే నిమిత్తము జాబు తీసుకుని సాంగోపాంగముగా చూచినారు. అప్పుడు సోదరులు రామచంద్రయ్యర్ ఇక్కడున్నారు. వారిని గురించి మీరు వ్రాయలేదని వారితో చెలోక్తిగా చెప్పినారు. ఆ మౌన నిర్వచనము నోటులో వ్రాసిపెట్టినాను. దానికి తెలుగు రామచంద్రయ్యర్ నోటులో భగవానులు వ్రాసినదే ఉన్నదని వారు పట్నం నుంచి వ్రాసి పంపినారు. అది మీకు వ్రాయుచున్నాను. మౌనము లోపల నుండి లేచు ఏకాక్షర రూప శక్తి స్థితి. 7/8/1946 ఆశ్రమం వారు ఉపదేశ సారము ప్రతి నాకు పంపుచు దానిని మరుసటి కూర్పునకు తయారు చేసి తిరిగి పంపమని కోరిది. వారు ఇట్లు వ్రాసిరి, ఇప్పుడు నీకు పంపిన ప్రతిలో నువ్వు కావించు సవరణలు ఆ గ్రంథముద్రణ తరుణమున ప్రూఫులో చేర్చబడును. నేను ఆ ప్రకారమే చేసి తిని. ఈ కాలముననే తూర్పుగోదావరి వాస్తవ్యులు శ్రీ ఓరుగంటి నరసింహయోగి గారు శ్రీ భగవానుల దర్శనార్థము ఆశ్రమమునకు పోవ అభిలషించిరి. ఆయన హిమాలయములో ఒక గురువును ఆశ్రయించి యోగాభ్యాసము కావించి ఉండిరి. ఆయన స్నేహితుడు ఒక యోగి శ్రీ వివేకానంద స్వామి శ్రీ అరవిందులు మొదలగు పలువురు మహనీయుల సూక్ష్మ శరీరములను సందర్శించి తత్పరిమాణములను కొలత పెట్టి ఉండెనట. కాని శ్రీ భగవానుల సూక్ష్మ శరీరము మాత్రము అరుణాచల జ్యోతి స్తంభము వలె దృక్పథ పరిమితిని అతిక్రమించి వ్యాపించి ఉన్నందున దాని పరిణామము నిర్ణయించలేకపోయినట. ఈ సమాచారం నేను నాగమ్మకు వ్రాయగా ఆమె 14/8/1946 ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. శ్రీ నరసింహమూర్తి గారు ఇక్కడికి రాదలచుట చాలా మంచిది. శ్రీ భగవానులు మీ జాబంతా సావకాశంగా చదివి నరసింహమూర్తి గారిని గురించి లోకడ వినే ఉన్నాను. వారి స్నేహితులు మా సూక్ష్మ శరీరాలు అంత దూరం ఇంత దూరం అని నిర్ణయించారు గదా, వారి శరీరం ఎంత దూరం ఉన్నదో ముందు చూచుకోమని వ్రాయండి అని హాలులో అందరితో చెప్పినారు ఈ సంగతి. అప్పుడు రైళ్లలోనూ బస్సులలోనూ సమ్మెలు నడుచుచుండినందున నేను స్వర్ణోత్సవమునకు వెళ్లజాలక ఎంతో చింతించి తిని. ఈ నా దురదృష్టమును తెలుపుకొని జాబులో ఈ క్రింది పద్యము వ్రాసి తిని. భువికరుణించు కుమారుని అవతారమ్మైన రమణు నరుడాచలుడౌ శివుని సమాగమ దివసపు సువర్ణంసు మహోత్సవము శోభిలుగాతన్. ఆశ్రమం వారు 6/9/1946 గల ప్రత్యుత్తరములో ఇట్లు వ్రాసిరి, భక్తపూరితమైన నీ మొదటి తేదీ ఉత్తరం చేరి శ్రీ భగవానులచే కటాక్షింపబడినది. పద్యము హృద్యముగా ఉన్నది. అది శ్రీ భగవానుల సమ్ముఖమున పఠింపబడినది. ప్రేమమయ హృదయానికి దూరం ఒక లెక్కయ. శ్రీ భగవానులు కరుణాపూర్ణ స్వరూపులు కావున తన శరణు చొచ్చిన భక్తుల ప్రార్థనలను ఆలకించి నెరవేర్తురు. స్వర్ణోత్సవము మిక్కిలి వైభవముగా జరిగెను. ప్రయాణ సాధనములు లేకున్నను సమీప దూర భక్తులు అనేకులు ఎట్లో ఈ ఉత్సవమునకు రాగలిగిరి. ఆనాడు ఉదయం 4 గంటలకు వేద పారాయణముతో ఉత్సవ కార్యక్రమము ఆరంభమయ్యెను. ఆ దినమంతయు శ్రీ భగవానులు ఉత్సవార్థం నిర్వింపబడిన చలువ పందిరిలో ఆసీనులై ఉండిరి. పూర్వాహ్నం ఎల్లనూ భక్తులు పలు భాషలలో రచించిన పద్యములు గేయములు పఠించుటయందు గడచెను. అపరాహ్న కార్యక్రమము సరిగా 2.5 గంటలకు ప్రారంభమయ్యెను. బ్రాహ్మణులు వేదరుక్కులను భగవత్ స్తోత్రములను పఠించుచు పూర్ణకుంభ సహిత స్వస్తి వాచక మొసగుటతో సాయంకాల కార్యక్రమము ఉపక్రమింపబడెను. శ్రీ కుప్పుస్వామయ్యర్ అను జడ్జి గారు అధ్యక్షత వహించిరి. ఆంగ్ల ఆంధ్ర తమిళ మలయాళములలో శ్రీ భగవానుల వారి బోధలను కీర్తించి ఉపన్యాసములు ఇయ్యబడెను. శ్రీ ముసిరి సుబ్రహ్మణ్యయ్యర్ బృందం తమ గానముచే శ్రోతల డెందములను ఆనందసాగరమున ఓలలాడించిరి. వేద పారాయణంతో నాటి కార్యక్రమం సమాప్తమయ్యను. సర్వమును సవ్యముగా దివ్యముగా నడిచెను. 26/9/1946 తేదీన ఒక స్నేహితుడు సర్ణోత్సవ చిత్రము స్థానిక సినిమా హాలులో ప్రదర్శింపబడుచున్నదని కబురు చెప్పి నన్ను దానిని చూచుటకు తీసుకువెళ్లెను. అది నిక్కిలి స్ఫుటముగా సుందరముగా హృద్యంగమముగా ఉండెను. ఆ ప్రదర్శనమునకు ఆనాడు అంత్యదినమని తెలియవచ్చినప్పుడు నేను నా అదృష్టమును సకాలమున నాకీ వార్త తెలిపిన నా స్నేహితుని ఎంతో కొనియాడితిని. ఆ మరునాడు ఆ చిత్ర ప్రదర్శనమును గురించి ఆశ్రమమునకు నివేదించితిని. ఆశ్రమము వారు 29/9/1946 తేదీ తమ ప్రత్యుత్తరములో, మేము మదరాసు బొంబాయి భక్తుల నుండి కూడా ఆ చిత్రము ఏకకాలమున విడుదలయ్యైనట్లు విన్నాము అని వ్రాసిరి. అటు పిమ్మట దసరా సెలవులలో నేను మరలా ఆశ్రమము చేరుకున్నప్పుడు నేను సర్ణోత్సవ చిత్రమును సందర్శించి వర్ణించినందులకు తోడి భక్తులు అనేకులు నన్ను అభినందించిరి. చిత్రమును గూర్చి వార్త తెలిపిన వారలలో నేనే ప్రథముడనని శ్రీ భగవాన్లు పలికిరి. మరియు వారు దయతో ఇట్లు సెలవిచ్చిరి, కాబట్టి నువ్వు ఇచ్చటి ఉత్సవమునకు హాజరు కాలేదని చింతింపనక్కరలేదు. అంతేకాదు దానిలో పాల్గొన్న పెక్కుమంది కన్నా నీవు మిన్నగా సమగ్రముగా చూచినావు. కిటికీ నుండి ఊరేగింపును చూచుచున్నవాడు ఊరేగు వారి కన్నా సమగ్రతర దృశ్యమును చూడగలుగునని చెప్పినారు కదా. నా దృష్టిలో ఆ దినముల విశేషము ఆశ్రమమునకు నా పురాతన గురువర్యులు ప్రొఫెసర్ డిఎస్ శర్మ గారి సకుటుంబ ఆగమనం, శ్రీ భగవానులు ఆయన పట్ల ప్రత్యేక అనుగ్రహ ఆదరములు చూపిరి. ఒకనాడు ఉదయం ప్రొఫెసర్ శర్మ గారు, మేము కొందరము స్కందాశ్రమము సందర్శించుటకు గిరిని అధిరోహించుచుండగా దారిలో శ్రీ భగవానులు మమ్ము కలుసుకుని స్వాగతం పలికిరి. వారు తమ పరిచారకునితో ఇట్లు నుడువుచుండగా మేము వింటిమి, అక్కడ పోవుచున్నారే ఆయన పెద్ద సార్ అయ్యవారు, ఆయన మన సుబ్బరామయ్యకు గురువు, అంటే ప్రొఫెసరుకు ప్రొఫెసర్ అన్నమాట. 4/10/1946 తేదీ మహానవమి పండుగ, నా జన్మదినం కూడా. ఆనాడు వేకువనే నా స్నేహితుడు శ్రీ ఆ నారాయణ అయ్యర్తో కూడా గిరి ప్రదక్షిణం చేసితిని. తిరిగి వచ్చినప్పుడు శ్రీ అరుణాచల ఈశ్వర ఆలయంలో పూజ చేయించితిమి. మరియు దారిలో దేవుని ఊరేగింపు తిలకించి కొంత దూరము ఆ ఉత్సవంలో పాల్గొంటిమి. ఇది నాకు మిక్కిలి శుభస్కరముగా తోచెను. ఆనాడు నేను క్రింది జన్మదిన ప్రార్థన పద్యమును రచించి శ్రీ భగవానులకు సమర్పించుకుంటిని. పుట్టిన దినమే పండువు పుట్టిన నేనెవ్వడంచు మూలమునరయన్ తట్టును స్వరూపమిపుడా పుట్టిన దినమనెడు పండువును గూర్పగతే. ఆ సాయంకాలం ప్రొఫెసర్ డిఎస్ శర్మ గారు ఒక ప్రశ్న అడిగిరి. దానికి భగవానులు సుదీర్ఘముగా ప్రత్యుత్తరం అసగిరి. తర్వాత శ్రీ శర్మగారే ఆ ప్రశ్నోత్తరములను ఈ క్రింది పాఠ రూపమున నాకు అందించిరి. ప్రశ్న: పాశ్చాత్య యోగుల జీవితములో వారి యోగ విధానం మూడు సుప్రసిద్ధ ఘట్టములుగా వర్ణింపబడినది. అవి కల్మష వినాశము, సాక్షాత్కారము, సాయుజ్యము. కల్మష వినాశము మనము సాధన దశ అని పేర్కొనుచున్న దానికి సరిపోవుచున్నది. భగవానుల జీవితంలో అట్టి దశ ఎప్పుడైనా ఉండెనా? ఉత్తరం: అట్టి దశను నేను ఎరుగను. నేనెన్నడూ ప్రాణాయామముగాని జపముగాని చేయలేదు. నాకు ఏ మంత్రములునూ రావు. నాకు ఏ ధ్యాన నిబంధనలు లేవు. తర్వాత నేనట్టి విషయములను గురించి విన్నప్పుడు కూడా నన్ను అవి ఆకర్షింపలేదు. ఇప్పుడు కూడా నా మనస్సు వాటిని గమనించ నిరాకరించును. సాధన అనుటలో ఒక ప్రాప్యము, అది లభించు సాధనము ఇమిడి ఉన్నవి. మనకు ఇదివరకే లేనిది ఇంకా లభింపవలసినది ఏమున్నది? ధ్యానములో ఏకాగ్రతలో మన కర్తవ్యము దేని గురించియూ తలంపక ఊరకుండుటయే. అప్పుడు మనము మన సహజస్థితితో ఉండెదము. ఈ సహజస్థితికే మోక్షము, జ్ఞానము, ఆత్మ మున్నగు అనేక నామములు కలవు. ఇవి అనేక వివాదములకు ఆస్పదమగుచున్నది. ఒక కాలమున నేను కనులు మూసుకుని ఉంటిని. దానిని బట్టి నేనప్పుడు ఏదో ఒక సాధనను అభ్యసించున్నట్టునని అనుకునరాదు. ఇప్పుడు కూడా ఒక్కొక్క వేళ నేను కనులు మూసుకుని ఉందును. అట్టి సమయమున నేనేదో సాధన చేయుచున్నానని జనులు అనదరేని వారిని అట్లే అననిండు. దానివల్ల నాకేమీ వ్యత్యాసము లేదు. ఏదో ఒక గొప్ప సాధన వలన చివరికి ఒకనాటికి బ్రహ్మాండ వైభవముతో ఆత్మ తమపై ఉట్టిపడునని, అప్పుడు తమకు సాక్షాత్కారము కలుగునని ప్రజలు ఊహించుచున్నట్లున్నది. ఆత్మ సాక్షాత్తు సరియే కాని దానిలో కారముగాని కృత్యముగాని లేదు. కారం అనుమాట మనం ఏదో చేయుటను సూచించుచున్నది. కాని ఆత్మ మనం ఏదో చేయుట వలన కాక, మనం ఏదియూ చేయకుండుట వలన, మనము ఊరక ఉన్నట్లు ఉండుట వలన లభ్యమగుచున్నది. పై సంభాషణను గురించి ప్రొఫెసర్ శర్మ గారు తర్వాత 7/10/1946 ఈ దక్షిణ భారత మహాత్ముని గురించి రచింపబడు ఎట్టి గ్రంథమునందైనను ఈ సూక్తి చేర్పదగినది గదా అని నాకు వ్రాసిరి. మా ప్రొఫెసర్ గారి కోరిక ఇచ్చట ఇట్లు నెరవేర్పబడినది. ఆ లేఖలోనే మా ప్రొఫెసర్ గారు మరియు ఇట్లు వ్రాసిరి. శ్రీ మహర్షిని గురించి ఇంతవరకు ప్రకటింపబడిన కథనములను అన్నిటినీ ఒకచోట చేర్చి ప్రతి పదమున కథానాయకుని అనుమతి నుంది దానిని విపులీకరింపతగునను నీ ఆశయం ఎంతయు శ్లాఘ్యము. అది ఎంత త్వరగా చేసినా అంత మంచిది. నీవు స్వామినాథను వంటి వారే దానిని తృప్తికరముగా చేయగలరు. జీవిత చరిత్ర వాస్తవికముగా క్లుప్తముగా యథార్థముగా భాషా విజృంభణలు అలంకారములు అతిశయోక్తులు లేకుండా ఉండవలను. కాని నేను ఎంత ప్రయత్నించినను శ్రీ భగవానుల ఆరోగ్యము క్షీణించుట ముఖ్య కారణముగా మేము పై సలహాను నెరవేర్పలేకపోవుట శోచనీయం. ఇంటికి మరలి వచ్చిన పిమ్మట నేను ఒక రాత్రి శ్రీ భగవానులను గురించి పాడు కలలు కంటిని. తొలి కలలో శ్రీ భగవానులు జారుడు నెలపై నడుచుచుండుట కాంచి వారు జారి పడకుండా చూచుటకు నేను వారిని సమీపించిదిరి. కాని శ్రీ భగవానులే నా చేయి గట్టిగా పట్టుకుని నన్నే ఆ నేల మీద భద్రంగా దాటించిరి. రెండవ కలలో శ్రీ భగవానులు నాకొక సబ్బు బిళ్లను ప్రసాదించి అది బాహ్య దేహంనే కాక అంతరాత్మను కూడా పరిశుభ్రపరచునని సెలవిచ్చిరి. ఈ స్వప్నద్వయమును గురించి నేను రాసిన జాబునకు ఆశ్రమం వారు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. శ్రీ మహేశ్వరుడే శ్రీరమణ రూపమున మనకు సాక్షాత్కరించి మన దొసగులను పోద్రోలి మనలను సర్వదా నడిపించుచున్నాడు. ఆయన యందు మన భక్తి విశ్వాసములు నిరంతర ప్రవర్ధమానములగునుగాక. నీ స్వప్నముల ప్రయోజనము కూడా ఇదియే. 1946 అక్టోబర్ 9 ముగ్గురు ఆత్మీయుల అకాల మరణము వలన కలిగిన మనఃఖేదమును బాపుకొన ఉద్దేశంతో నేను శ్రీ భగవానుల ఉళ్లదు నార్పదు అనుబంధములను తెలుగు సీసమాలికలుగా అనువదించుటయందు పని పడితిని. ఈ ప్రేమ పురస్సర కైంకర్యము నా పరితాపమును అపనయించి తీరు శ్రీ భగవత్ అనుగ్రహమునకు మరి యొక్క తార్కాణము. 26/11/1946 నాగమ్మ అప్పుడు వానలు విశేషంగా కురియుచున్నందున భగవానులు దగ్గు పడిసుము పట్టి అనారోగ్యంగా ఉన్నారని జాబు రాసెను. 5/12/1946 బందర్ వాస్తవ్యుడు శ్రీ వేమూరి పార్థసారథిరావు స్వర్ణోత్సవ దివసమున శ్రీ భగవానులకు అంకితముగా తాను రచించిన నివేదన అను నామము గల ఆంగ్ల గేయ సంపుటిని పఠనార్థం నాకు పంపెను. ఆయన దానితో జతపరిచిన లేఖలో ఇట్లు వ్రాసెను. మనము పరస్పరము కొత్తవారమైనను శ్రీ భగవానుల పవిత్రాత్మ మన శాశ్వత సహోదరత్వము ఇప్పుడు మనకు ప్రత్యక్షీకరించుచున్నది. అవును, వాక్కులు అణగినప్పుడు హృదయములు అన్యోన్యము మరింత స్వేచ్ఛావందనములతో ముచ్చటింపగలవు. హృదయముల భాష ప్రేమ తప్ప వేరు కాదు. 1946 క్రిస్మస్ సెలవులలో నేను మరలా ఆశ్రమయాత్ర చేసుకుంటిని. నా సీస మాలికలను శ్రీమద్ భగవచ్చరణముల మ్రోల ఉంచితిని. వారు ప్రార్థన మేరకు వ్రాత ప్రతిని పరిశీలించి సవరించుటకు పరమానుగ్రహముతో అంగీకరించిరి. సప్తమ పద్య అనువాదములలో ఇట్లు వ్రాసి ఉంటిని: లోకమునకు జ్ఞానమునకు భవలయ మూలమగుచు భవలయములు లేక భాసిల్లు పరిపూర్ణమైనదే ఆ వస్తువని తెలియుము. శ్రీ భగవానులు వస్తువు నకు అను నిర్దేశము ఉండకూడదని సెలవిచ్చి పరిపూర్ణమైనదియే వస్తువు అని సరిదిద్దిరి. 20వ పద్యములో దైవం ఉండని ఎడ తానున్నే అను చరణ భాగమును తా దైవమున కన్నా లేమిచే అని మార్చిరి. 32వ పద్యములో అదియ నే నిధి కాదని తలంచుట మనోబలమేమి లేనందు వలన చూవే అని నేను వ్రాసి ఉంటిని. బలమేమి అనటలో అత్యుక్తి కలదని ఏమీ తీసివైచి బలము లేకున్నందు వలన చూవే అని సవరించిరి. ఒకనాడు శ్రీ భగవానులు ప్రసంగవశమున తిరుచ్చులలో వేంచేసి ఉన్న దేవి సహాయవల్లిని గురించి కావ్యకంఠుని ప్రార్థన శ్లోకమును పునరావర్తింపగా నేను దానిని ఇట్లు వ్రాసుకుంటుని: భవార్ధితానాం భవతాత్ సహాయః సహాయవల్లి కరుణాకటాక్షః యత్ పాతపూతో రమణో మహర్షిః పరములు లోకే భగవాన్ గురుర్నః గుహావతారః పరమాలు లోకే. పూర్వపాఠము 26/12/1946 తేదీ శ్రీ భగవానులు హాలులో జ్ఞానేశ్వరుని కథ చెప్పి మహాభక్త విజయము నుండి జ్ఞానేశ్వరునకు అతని తండ్రికి జరిగిన సంవాదమును చదివి వినిపించిరి. అందులో ఒక వాక్యమును శ్రీ భగవానుల ఆనతి చొప్పున నేను ఆంగ్లీకరించి తిని. ఆ వాక్య భావం ఇది: కోలననుసరించి నర్తించు కోతివలే మనస్సు దృఢజ్ఞానియకు జనకరాజుచే నిర్జింపబడెను, కాని బంధముల త్రెంపుకొనుటకై అడవులకు పరిగెత్తిన సుకునిచే నిర్జింపబడలేదు. ఆ రాత్రి శ్రీ భగవానులు భోజనశాలలో కూర్చుండి ముచ్చటలాడుచుండగా కృష్ణస్వామి అను పరిచారకుడు వారిని తోడ్కొని పోవుటకు వారి చేతికర్ర పట్టుకుని వచ్చెను. వెంటనే భగవానులు లేచిచూ ఇట్లు పరిహాసమాడిరి: అదిగో ఆడించువాడు కోలతో వచ్చుచున్నాడు. ఆ కోలను చూచి ఈ కోతి తనను నిర్దేశించచు ఆడవలే కదా. ఆ మరునాడు నేను ఇంటికి మరలివచ్చితిని. తదనంతరం వెనువెంటనే ఆశ్రమం వారి ఆదేశమును అనుసరించి నేను స్వతంత్ర పత్రికా సంపాదనకు సమీక్షార్థం పంపబడిన స్వర్ణోత్సవ సంచిక విషయము జ్ఞాపకం చేయుచు జాబు వ్రాసితిని. 9/1/1947 తేదీ ఆయన ఇట్లు ప్రత్యుత్తరమొసగెను: నేనా గ్రంథమును డాక్టర్ ఆర్ వైద్యనాథ స్వామి వారికి ఇచ్చినాను. దానిని సమీక్షించుట ఆయన ఉత్తమాధికారి అని నా అభిప్రాయం. ఆయన శనివారము నాడు సమీక్షను పంపునట్లు వాగ్దానం అనర్చెను. అది సకాలమున వచ్చునేని రాగల వారపు స్వతంత్రలో ప్రచురింపబడును. నేను 4/1/1947 తేదీ ఆశ్రమమునకు వ్రాసిన లేఖలు భక్తులమగు మన కొరకు శ్రీ భగవానులు పూర్ణారోగ్యమును మరలా పడసి కనీసము వజ్రోత్సవ పర్యంతమైనను తన దివ్య సన్నిధానముతో మరలా కటాక్షింతురుగాక అని ప్రార్థించితిని. దానికి ఆశ్రమం వారు 11/1/1947 తేదీన ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి: నీ ప్రార్థనను మేము ప్రత్యేకముగా గమనించినాము. భక్తులందరి ప్రార్థన కూడా అదే, భగవదనుగ్రహము నెరవేరునుగాక. శ్రీ భగవానులు సప్తతి జన్మదినోత్సవము కొరకే భౌతిక సన్నిధానము అనుగ్రహించిరి. 18/1/1947 తేదీ శ్రీ వేమూరి పార్థసారథిరావు నేను తిరిగి పంపిన తన నివేదన చేరిన వైనం తెలుపుచూ ఇట్లు వ్రాసెను: మీరు వనర్చిన సవరణలను వసంగిన అమూల్యములకు సలహాలను మీరు ఎంతటి ప్రీతిపూర్వక జాగరూకతతో నా కృతిని పరిశీలించినది విశదపరచుచున్నవి. మీ జాబుతో జతపరిచిన మీ 2 పద్యములు మన భావ బాంధవ్య సమావేశమును ప్రతిధ్వనించుచు నన్ను ఉత్తేజపరచుచున్నవి. 21/1/1947 తేదీన నాగమ్మ ఆశ్రమము నుండి వ్రాసిన జాబులో శ్రీ భగవానుల చిరకాల సహచరుడు శ్రీ రామనాథ బ్రహ్మచారి ఒక పక్షము కిందట మదరాసు వెళ్లి అచ్చర దివంగతుడైనాడు అన్న దుఃఖవార్తను తెలిపెను. ఆ బ్రహ్మచారిని శ్రీ భగవానులు వాద్యారి అని పిలిచేవారు. ఆయన వినయ విధేయతల మూర్తిభావమే అనదగి ఉండెను. నేనాయన్ను ప్రశంసించుచు నాగమ్మకు వ్రాసిన జాబులో శ్రీ భగవానుల సన్నిధానమున ఆయన భజన గీతమైన రమణర్ అనుభూతిని ఆలపించుట ఆయన స్మరణార్థము చేయు ఉత్తమ గౌరవం కావచ్చునని సూచించి తిని 31/1947 తేదీన ఆమె నా జాబును శ్రీ భగవానులకు చదివి వినిపించి తిననియు. అంతకు పూర్వమే ఆ బ్రహ్మచారి మరణవార్త తెలియగానే కడలూర్ భక్తులు రమణర్ అనుభూతిని హాలులో పాడిరని నాకు జవాబు వ్రాసెను. ఆ జాబులోని శ్రీ భగవానులు మిక్కిలి చిక్కి ఉన్నారన్న ఉద్వేజకర వార్త కూడా ఆమె తెలిపెను. 15/2/1947 తేదీ స్వతంత్రలు స్వర్ణోత్సవ సంచికపై సమీక్ష ప్రకటింపబడెను. ఆ మరునాడు దానిపై వ్యాఖ్యానించుచు ఆశ్రమం వారు నాకిట్లు వ్రాసిరి. పాండితీమండితమగు తావత్ సుదీర్ఘ సమీక్షకు సంపాదకుడు తావు వసంగుట ప్రశంస్యము. కాని సమీక్షారచేత కేవల సద్వస్తువును విలువగట్టుటకు లౌకికమగు కొలమానమును అవలంబించినట్లు ఉన్నది. సర్వోత్తమ సాక్షాత్కారమును వివిధ జీవికలలో లభించు ఫలితములతో పోల్చి గణించుట లౌకిక దృక్పథమును సూచించును. ఈ మానము శాస్త్ర సమ్మతమని అంగీకరించినను ఆ లౌకికాత్మ వ్యవహార ప్రవిష్టులకు వారు ఆత్మవిద్యా మౌన గురువుతో సంపర్కమునకై యత్నించవలెను. సమస్త లౌకిక మానమునకు అతీతుడైన గురువు అట్టి సంపర్కమునకు ఉద్యమించుట అసంభవము. దానికి కారణం తేట తెల్లము. మహర్షి నిత్య శాశ్వత స్వరూపనిష్ఠుడు. లౌకికుడన్నను ప్రాపంచిక కార్యసిద్ధియందు శ్రద్ధాసక్తులు కలవాడు. పూర్వోక్త భావములను అనుసరించి నేను వ్రాసిన ఈ క్రింది లేఖ ఆ పత్రికయందు తదనంతర సంచికలో ప్రకటింపబడెను. విద్వత్ ప్రభా విభాసిత సమీక్షకై స్వతంత్రకు హృదయపూర్వక ధన్యవాదములు. శ్రీరమణ మహర్షులను వాస్తవ వీరుడనియు వారి ఉళ్లదునార్పదును యుద్ద సన్నద్ధుడగు రణవిద్యా విశారదుని సునిశిత సైనికాదేశ సంపుటి అనియు వర్ణన సత్యము రసవంతము. మరియు మహర్షి ఆదర్శము కేవల మౌనస్థితి ఇంద్రియ వ్యాపార లేశ రహితము సృష్టిపూర్వ తద్బీజప్రాయ పుంజీభూత చిత్స్వరూప భూమిక అను వివరణము ఉత్తమ నిర్వచనం. ఈ సమీక్ష రెండు ప్రాథమిక ప్రశ్నలను లేవదీయుచున్నది. కేవల తత్వస్వరూపమునకు లౌకికమగు కొలమానముతో విలువగట్టుట సాధ్యమా? రెండు, ఆత్మవిద్యామౌన గురువు నిత్య శాశ్వత స్వరూపనిష్ఠుడు, మరి లౌకికుడు కాలదేశములకు సంబంధించిన కార్యసిద్ధియందు శ్రద్ధాసక్తులు కలవాడు. కావున లౌకికుడు గదా పారమార్థికుడితో సంపర్కమునకు ప్రయత్నింపవలసినది. అట్టి సంపర్కము వలన సత్ఫలితములను రమణ గీత 10వ అధ్యాయం ప్రదర్శించుచున్నది. బాలుడు పరమాత్మాన్వేషణమునకై ఇంటి నుండి పారిపోయి తన ఎదుర్కొనిన ఆటంకములను అన్నిటినీ దాటి నిజప్రాప్యమును సాధించనను గాథ కేవల సత్యము కాదు. వాస్తవముగా మహర్షి 17వ ఏట మధురలో నిజగృహమునందే ఆత్మ సాక్షాత్కారము నొందెను. తదనంతరం తన దివ్య పిత పిలుపు వలననే ఇల్లు వదలెను. అది మొదలు ఆయన తపస్సు సాంప్రదాయ విధానమును అనుసరించినది కాదు, అది కేవలము ఆత్మనిష్టయే. ఒకడు మిక్కిలి లేత వయస్సులో ఎట్టి గురూపదేశముగాని శాస్త్ర పాండిత్యముగాని లేక ఆకస్మికముగా ఆత్మ సాక్షాత్కారమునందుటకు శ్రీ రమణులు అపూర్వ నిదర్శనము. ఆ కారణము చేతని వారు ఏ విషయమును చర్చించుట ఎందును కేవల స్వయం ప్రతిభను నిర్వక్రతను చాటెదరు. కావున వారి చరిత్రము తీవ్ర హేతువాదులు మనస్తత్వ పరిశోధకులు సైతము శ్రద్ధాసక్తులతో పరిశీలింప తగినది. 19/2/1947 తేదీ వచ్చిన మహాశివరాత్రి పండుగ సందర్భమున నేను శ్రీ రమణ కొలువు అను శీర్షికతో ఈ క్రింది పంచరత్నములు రచించి ఆశ్రమమునకు వ్రాసిన జాబులో చేర్చి పంపుకొంటిని. వెలువడు శివుని హరిసురలు కొలిచిన శివరాత్రి నేడె గురు అంకమునన్ కొలువవు కుమారు నరసురకుల పావను రమణ ఋషిని కొలువగవలదే. కొలిచినట నాడు దివమున్ ఖలుదారకు రూపుమాపి క క్రౌంచాచలమున్ తొలిచెనట నేటు పుడమిన్ కొలుచునట రమణ మహర్షి కొలువగవలదే. కొలుచుటనక దేశ కాలంబులలో పడు మర్త్యపాళి బుద్ధుల రమణున్ కొలత ఇడ చూచుటగునే కులగిరులన్ కొలత బద్ధ కొలదియ కొలువన్. అలతొలి అరుణాచలు నిన్ కొలువంబని కొనిన బ్రహ్మకున్ విష్ణునకున్ కలిగిన పరాభవమే కద అలతిమతులు రమణు కొలువ నగుబాటున్. కొలుచునదెవరను తల పొంకొలిమి నిడుచు మన అహంత కొల కావింపన్ కలుగుటయే శివరాత్రిని కులపతి పరమాత్ము రమణు కొలుచుటానగన్. పై పద్యంలో కొలువు అను శబ్దమునందు మూడు అర్థముల శ్లేష కలదు. ఆ అర్థములు ఎవ్వి అనినా, ఒకటి సేవ లేక ఆరాధన, రెండు కొలువు కూటము అనగా ఆ స్థానం, మూడు కొలుచుట అనగా కొలమానముతో గణించుట. నా జాబు చేరిన వైనము తెలుపుచు ఆశ్రమం వారు 22/2/1947 తేదీన ఇట్లు వ్రాసిరి. నీ పద్యములు గమనింపబడినవి. స్వతంత్ర సంపాదనకు నీవు వ్రాసిన లేఖ సంపూర్ణ ప్రయోజనకారిణి. 1947 మార్చి కడపటి వారంలో భీమవరం వకీల్ శ్రీ రాయసం నరసింహమూర్తి 20 రూపాయలు నా వద్దకు పంపి దానిని శ్రీ భగవానుల కైంకర్యమును వినియోగింప కోరెను. ఈ వార్త నేను తెలుపగా ఆశ్రమం వారు ఆ మొత్తమును ఉళ్లదు నార్పదు అనుబంధములకు నేను రచించిన సీసమాలికలను ముద్రించుటకై వెచ్చింపుము అని ఆనతిచ్చిరి. ఆ ద్రవ్యము కాగితము కొనుటకు సరిపోయెను. వైశ్యముద్రణాలయము వారు తమ సహజ భక్తి ప్రపత్తులతో ద్రవ్య నిరపేక్షముగా దానిని ముద్రించిరి. ఆ గ్రంథ ప్రచురణ సంవిధానము నిక్కముగా శ్రీ భగవానుల అనుగ్రహ ప్రభావమునకు మరి ఒక తార్కాణము. 1947 మే నెల మధ్యభాగమున నేను ఆశ్రమమును మరలా సందర్శించితిని. అప్పటి గొప్ప విశేషం శ్రీ భగవానుల్ తమిళ వెల్బానవలంబించి తెలుగున ఏకాత్మ పంచకము రచించుట. తత్పూర్వం పుట్టిన దినముపై తన వెన్బాలను రెంటిని శ్రీ భగవానులు తెలుగు వెన్బాలుగా అనువదించి ఉండిరి. కాని శ్రీ భగవానులు వెన్బా ఛందస్సున తెలుగులో స్వతంత్ర రచన కావించుటకు ఇదియే ప్రథమ పర్యాయము. తదనంతరం వారి పంచకమును తమిళ వెన్బాలుగా అనువదించిరి. తర్వాత శ్రీ మురుగనారు ఆ పంచకమునకు తమిళములో చరమ మంగళ వెన్బాను చేర్చిరి. దానిని శ్రీ భగవానులు తిరిగి అదే ఛందస్సున ఆంధ్రీకరించిరి. వివిధ భాషలలోని ఛందస్సులు పరస్పర వినియమ అర్హములు అనియు వస్తుత నాయన వెన్బా ఛందస్సులోనూ తిరుప్పుగల్ ఛందస్సులోనూ కొన్ని శ్లోకములు రచించి ఉండిరనియు భగవానులు ఒకప్పుడు సెలవిచ్చి ఉండిరి. భాషలో కొత్త ఛందస్సును ప్రవేశపెట్టుట పురాతన ఆర్ష సంప్రదాయమే. ఏకాత్మ పంచకము కూడా ఒక మంత్రము. దాని ఛందస్సు వెన్బా, ఋషి శ్రీ రమణులు, దేవత ఏకాత్మ. ఈ రచన వాస్తవముగా సూత్రపటిమయు దివ్య చమత్కృతియు గల కృతిరాజం. ఇది శ్రీ శంకరాచార్య కృత దక్షిణామూర్తి స్తోత్రమును పోలి ఉన్నది. కడపటి పద్యములో దక్షిణామూర్తిని ఆది గురువుగా నిర్దేశించినది. అది సర్వాత్మను వలే ఇది ఏకాత్మను ప్రతిపాదించినది. ఏకాత్మ పంచకము ఇది.
తన్ను మరచి తనువు తానై తలచి ఎన్నియో జన్మములు ఎత్తితుది. తన్ను తెలిసి తానౌట పలు దేశ సంచార కలన్మేల్ కనుట కను. తానుండి తానుగా తన్ను తానే నెవడు ఏనుండు స్థానమిది అనువానికి. నేనెవడ ఎక్కడ నేనున్నానన్న మధుపాను నీడు పలుకు. తనలో తను ఉండ తాను జడమో తను వందు ఉన్నట్టు తలచు మనుజుడు. చిత్రములో ఉన్నది చిత్రమునకాధార వస్త్రమని ఎంచువాడు. పొన్నుకు వేరుగా భూషణముండునే తన్ను విడిచి తను వేది. తన్ను తను అనువాడు అగ్నుడు, తానను వాడు తనుగనిన జ్ఞాని ధరించు. ఎప్పుడు ఉన్నది ఏకాత్మ వస్తువే, అప్పుడా వస్తువు నాది గురు. చెప్పక చెప్పి తెలియగ చేసినారే ఎవరు, చెప్పి తెలుపుదురు చెప్పు. ఏకాత్మతత్వము ఇత్తిదని తేల్చి భక్త దేహాత్మ భావము తీర్చెను. ఏకాత్మ జ్ఞానస్వరూప రమణ గురునాథుడు, తానాన తెచ్చు పంచకమందు.
ఈ కృతి ముద్రణ ఒక సమస్యను లేవదీసెను. సాధారణముగా తెలుగు కావ్యములు భావమును అనుసరించి స్థల విభజనతో ముద్రింపబడుచుండెడివి కాని, ఈ ఛందస్సు తెలుగులో నూతనమగుట వలన ఈ పద్యములకు గణములను అనుసరించి స్థల విభజన ఉండవలనని శ్రీ భగవానులు ఆదేశించిరి. యుక్త సమాలోచన అనంతరము శ్రీ భగవానులు నేను మనవి చేసిన సూచనను దయతో అంగీకరించిరి. దాని ప్రకారము పద్యములలో భావగణముల ఉభయమును అనుసరించి విభజన జరిగెను. భావ విభజన స్థలము చేతను, గణ విభజన చిన్న నిలువు గీటుల చేతను నిర్దేశింపబడెను. తర్వాత శ్రీ భగవానులే ఈ కృతిని కలి వెణ్బా వెణ్బా మాలికగా రచించి ఏకాత్మతత్వము అని నామకరణం వొనర్చిరి. ఐదు పద్యములలో వరుసగా కడపటి రెండు గణముల కనుము చలింపక, పలుకుచి తైన వాడగున్ వస్తువ ధరించు తన మహిమ చెప్పుమని ఇప్పుడా అను పదములను కూర్చిరి. తన వెణ్బారచనలను తర్వాత పారాయణ సౌకర్యార్థం కలివెణ్బాలుగా రచించుట శ్రీ భగవానులకు ఆచారమై ఉండెను. శ్రీ భగవానుల రచనచే ప్రేరితులమై వారి దివ్య ప్రోత్సాహంతో ఆంధ్ర భక్తులం ఇద్దరు ముగ్గురు వెణ్బా ఛందస్సులో తెలుగున కవిత్వమును ఆరంభించితిమి. తిరుచుడి వాస్తవ్యుడు శ్రీ గురుస్వామయ్యర్ నాకు చందో నిబంధనలను నేర్పెను. 27/5/1947 తేదీ నేను అరుణాచల పంచరత్నమును తెలుగు వెణ్బాలుగా ఇట్లు అనువదించింది.
కరుణాపూర్ణామృత కంధి కిరణోత్తర గ్రసితోరు విశ్వాకార అరుణాచల పరమాత్మ సరిగా మన కమలము విరియన్ రవిగమ్మ. ఇది చిత్రమెల్లారుణాద్రినీలో నుదయించి నిల్చిలయ ముందు హృదినే అని నాట్యమాడెదవయ్యా కనుక నెదరు నిన్ హృదయమంచు. ఏనని ఎచ్చటని తెంచు నోయని నింతే నమలమౌ బుద్ధితో జొచ్చి లోనరయా తానరుణాద్రీతను నెరింగి ఏ రబ్ధిలో నట్టణంగునీలో. వెలి విషయము విడి ప్రాణమాపి తలపు నిల్పి లోనిను తాను తలచూ నలయోగి వరుడు మహాజ్యోతిన్ సోనా చలనీలో నంగాం చగల్గు. చిత్తము నీ కర్పణ చేసి నినుగాంచి ఎల్లత్వత్తను వంచ భేద ప్రేమ నెత్తరిని సేవించువాడు చెలువగునరుణాచల నీవనుహా ఇన్మునిగి.
మంగళము. అరుణగిరి రమణుడార్యాగీతింతాదరిశనము చేసే సంస్కృతమ్మం
దరుణా చల పంచకౌపనిషద్రత్నమును తెలిపాట దానికిది తెలుగు.
శ్రీ భగవానులు ఈ రచనను ఎంతో సంతోషంతో తిలకించి సరిదిద్దిరి. నాకు వెన్బా రచన యందు సహజ కౌశలము కలదని సెలవిచ్చిరి. భూర్జర రాష్ట్రంలో న్యాయాధిపతి పదవి నుండి విరామము పొందిన శ్రీ దేశాయియు ఆయన సతీమణియు ఆశ్రమమునకు పలుమారు వచ్చుచుండిరి. శ్రీ దేశాయి ఏదైనా కాయిక పరిచర్య తనను చెయ్యనిమ్మని నిరంతరము వేడుచున్నాడని శ్రీ భగవానులు ఒకనాడు నాతో నుడివిరి. వయస్సు చెల్లిన ఆ పెద్ద మనుషుని ఈ ప్రార్థన శ్రీ భగవానుల హృదయమును కరగించెను. శ్రీ భగవానులు ఆయనను ఆదర్శ భక్తునిగా పేర్కొనిరి. 35/5/1947 తేదీ వేదపారాయణ సమయమున తస్కరాణాంపతయే నమః అను వాక్యమును నన్ను అత్యంతము ఆకర్షించెను. అంతట నేను తస్కర పంచకము అను శీర్షిక క్రింద శ్రీ భగవానులనే తస్కరపతిగా వర్ణించుచు ఇట్లు రచించితిని. అరచూట్కి చూచినంతన అరగొరలేకెల్ల జనుల అఘ సంచయముల్ హరియించెద వౌరా తస్కరపతి నీకెదనమస్సుగై కోరమణ. ధరనెల్ల నేను నేనని నిరతము ప్రత్యక్షముగన నీ వెసగుచు కన్మొరగెద వెల్లరకును తస్కరపతి నీకిదే నమస్సుగై కోరమణ. హరియించు నగల నగళుల జొరవడుచున్ మేటి దొంగ చొచ్చియుమాలో హరియింతువు హృదయమే తస్కరపతి నీకిదే నమస్సుగై కోరమణ. వెరవున మా సొత్తులని హరియించును దొంగ నీవు అణచి అహంతన్ హరియింతు మమ్మే తస్కరపతి నీకిదే నమస్సుగై కోరమణ. పరమాత్మ స్వామ్య మపహరించుట చేసి జీవులందరమును తస్కరులమే కావున ఓ తస్కరపతి నీకిదే నమస్సుగై కోరమణ. వీటిని చదివినప్పుడు శ్రీ భగవానులు హాసప్రసన్న వదనారవిందులైరి. 1947 జూన్ నెల 2వ వారంలో విజయవాడ వాస్తవ్యులు శ్రీ చుండూర్ వెంకటరెడ్డి సపరివారంగా శ్రీ భగవానుల దర్శనార్థం వచ్చెను. ఆయన భావోద్రేకం పట్టజాలక పరిచారకులు వలదనుచున్ననూ వినక శ్రీ భగవానుల పాదములపై తన శిరస్సును మోపి వాటిని తన అశ్రువులతో ప్రక్షాళించెను. ఆనాటి సాయంకాలం శ్రీ భగవానులు గోశాల నుండి వచ్చుచుండగా అతిథి గృహ పార్శ్వమున ఉన్న ద్వారము వద్ద సాముదాయిక ఛాయాచిత్రము తీసుకునుటకు వారిని దారిలో అడ్డగించెను. కరుణామయులు శ్రీ భగవానులు అంగీకరింపగా అచ్చటనే అందుకు తక్షణం ఏర్పాటు జరిగెను. అప్పుడు నేను కళ్ల కలకకు మందు వేయించుకుని ఆశ్రమ వైద్యశాల నుండి తిరిగి వచ్చుచుంటిని. శ్రీ చిన్నస్వామిగారు నన్ను చూచి నన్ను పీటీ ముత్తుస్వామి అను మరియొక భక్తుని ఆ బృందములో చేరరమ్మని బిగ్గరగా పిలిచిది. నాకు దానిలో తావులేదని నేను గొనుగుచుండగా శ్రీ చిన్నస్వామిగారు నమ్మాళ్ అందులో ఉండవల్లని తీర్పు చెప్పి నా అడ్డుమాటలను త్రోసిపుచ్చిరి. నేను వెనుకకు పోవుచుండగా శ్రీ భగవానులు కేంద్రములోనికి దగ్గర రా, చిన్నస్వామి పక్కన నిలుచుకో అని సెలవిచ్చిరి. శ్రీ భగవత్ అనుగ్రహ శక్తిపాత పరవశుడనై నేను వారి ఆనతిని శిరసా వహించితిని. 13/6/1947 మహాపూజా మహోత్సవము అనగా శ్రీ భగవానుల తల్లిగారి మహాసమాధి మహోత్సవము ఆశ్రమమున జరపబడిను. ఆ సందర్భమును పురస్కరించుకుని నేను మాతృ పంచకము అను శీర్షికతో ఈ క్రింది 5 వెండ్బాలు రచించి శ్రీ భగవానులకు సమర్పించుకుంటుని. మాతృదేవో భవ. తల్లియే దేవుడు, తల్లియే దేవత, తల్లియే తండ్రియు, తల్లియే పిల్లలు, తల్లియే సర్వము, తల్లియే తానును, తల్లిత బ్రోజుత సదా. మాతయే శాంతియు, మాతయే శక్తియు, మాతయే సర్వ నిర్మాతయు, త్రాతయు మాతయే ప్రేమము, మాతయే యోగాంబ మాతృభూతే సురుసుమా. అమ్మ ప్రసాదమే అయ్యరమణ ఋషి, అమ్మ కుమారుతానర్పించే నిమ్మహికి, అమ్మ సంకల్పమే ఆశ్రమమయ్యే అలగమ్మ స్వరూపమేగా. జనని పదము జనినహి పదమ్మే జనన గుడియ సకల జనని, జననీ జనక పద సౌందర్యమదే తనుగను చిదానందమే. తాయి సుమి ఇత్తరి తాయు మానవరు, కాయమ్ము గుని భక్త కాను పుంచేయించే, తాయి తత్వానుసంధానమి మహాపూజ, తాయి పూజింతము సదా. ఒకనాడు మధ్యాహ్నం శ్రీ టిపి రామచంద్రయ్యరు, ఆరోగ్య శాఖ ప్రధానాధికారి శ్రీ సుబ్రహ్మణ్యయ్యరు నేను స్కందాశ్రమము సందర్శించి మరలివచ్చితిమి. మేము బయలుదేరిచూ సెలవు పుచ్చుకొనినప్పుడు శ్రీ భగవానులు తాను మాతో కూడా వచ్చిన ఎంత బాగుండును అని పలికిరి. మేము తిరిగి వచ్చినప్పుడు శ్రీ భగవానులు మమ్ము చూచి నవ్వుచూ తాను తన ఆసనము నుండి కదలకుండగానే మాతో కూడా భావంన కొండనెక్కి దిగి వచ్చినాను కదా అనిరి. మరియు ఆత్మ ప్రదక్షిణమే భూప్రదక్షిణము అని సూక్తి సత్యము అని వారు సెలవిచ్చిరి. ఆ దినములలో ఒక కొత్త జీవి శ్రీ భగవానులకు అనుంగు బిడ్డ అయ్యను. అది బరోడా మహారాణి గారు బహూకరించిన తెల్ల నెమలి. బరోడా నుండి ఇంత దూరము అది ఒక పరిచారికునితో కూడా రైల్వే సెలూన్ లో ప్రయాణం చేసి వచ్చెను. కసుగండయ్యను అది అద్భుతమగు తెలివితేటలతో ప్రవర్తించుచుండెను. శ్రీ భగవానుల ఆసనమునకు వెనుకనే దాని గూడు నిర్మింపబడెను. రేయింబగళ్లు శ్రీ భగవానులు దానిని బహుజాగరూకతతో కాపాడుచుండిరి. అది ఒక్కొక్కప్పుడు శ్రీ భగవానుల పుస్తక పేటినెక్కి ఆ గ్రంథములను చదువ కోరినట్లు తన ముక్కుతో వాటిని మెల్లగా పొడుచును. అది నిత్యము వెళ్లి అప్పుడు నడుచుచుండిన దేవాలయ నిర్మాణ కార్యక్రమమును తనిఖీ చేసి వచ్చును. అందులకే శ్రీ భగవానులు దానికి కట్టడముల తనిఖీదార్ అను హోదాను వసగిరి. మరియు అప్పుడప్పుడు అది భోజనశాలలో కూడా ప్రవేశించి భోక్తల పంక్తుల నడుమ ప్రచారు చేయును. అట్లు చేసి అది శ్రీ భగవానుల వద్ద సహాయ సర్వాధికారి అని బిరుదు సంపాదించుకునేను. ఒకనాటి మధ్యాహ్నం శ్రీ సుబ్బలక్ష్మమ్మ పాకశాల వద్ద నాతో ముచ్చటించుచూ భగవానులు చూపు విశేష ప్రేమను బట్టి ఆ తెల్లనెమలి వెనుకటి జన్మలో శ్రీ భగవానుల పూర్వపరిచారకుడు మాధవస్వామిగా ఉండవచ్చునేమో అని పలికెను. ఇది జరిగిన కొంచెము సేపటికి నేను హాలిలో ప్రవేశింపగా కొందరు ఈ తెల్లనెమలి మాధవస్వామి అవతారముగా నమ్ముచున్నారని శ్రీ భగవానులే సెలవిచ్చిరి. అది మొదలు శ్రీ భగవానులు ఎప్పుడునూ దానిని మాధవా అనియే పిలుచుచుండిరి. 26/1947 తేదీన నేను మయూర వృత్తములో సిత మయూర అష్టకము అను శీర్షికతో ఈ క్రింది 8 పద్యములు రచించి జూబిలీ పందిరిలో శ్రీ భగవానులకు సమర్పించుకుంటిని. ఏమైన కాని మిము నే విడువనంచున్ స్వామి నట వీడిచని స్వాత్మగురు సేవ కామిత మహింతనువు కైకొనిన అయ్యా స్వామి ఒక పల్కుమ వెసంసిత మయూర సాధుతమశీలుడయి స్వామి పద సేవ మాధురుల క్రోలుచును మంద విధి కుంపో నీధరణి శ్రీరమణునే మరల చేరన్ మాధవుడవో పలుకు మాసితమయూర క్రొత్తయ నిజంకుటయు గొంకుటయులేకే పెత్తనము శేసెదవు ప్రీతి నిటయెందున్ పొత్తముల చక్కనిడ పూనెదవు నీకీ భక్తి ఎటు వచ్చెను పల్కవెమయూర నీ కళయు నీ చెలువు నీ నడక నీటున్ నీ కులుకు నీ తలుకు నీ బెలుకు గాంచన్ నాకమిట డిగ్గి నటనన్ చలుపులీనన్ మా కనులు చొక్కును సుమాసితమయూర గారవము ప్రీతి ఘనకారుణిమ తొల్కన్ వారక వనర్చు భగవానులు సమీక్షన్ తోరపు కుతూహలముతో నిను వచించున్ శ్రీరమణు నాశ్రమపు శ్రీవీరమయూరా వీణ నినదమ్ము విన వేగ పరువెత్తన్ నాణ్యముగ నభ్రముగ నాట్యమటు సల్పన్ సోనగిరి శ్రీరమణు శుద్ధమతి హత్తన్ వాణి అవతారమ అనందగుమయూరా సత్వగుణ తేజమిటు సకృతిగ వచ్చెన్ తత్వమసి వాక్యమిటు ధావళిమతాల్చెన్ స్వత్వమవు నీవు భగవానులకు సంపూర్ణత్వమున నీవు ఔరాసితమయూర ఎందరుణ శైలమిది ఎందది భరోడ అందుజనయించుయు మహర్షినిటు చేరన్ స్కందుని మయూరమవ చంద్రని భగాత్ర వందనము నీకు భగవాను ప్రియపుత్ర. శ్రీ భగవానులు వీటిని చిత్తగించి అమందానంద కందలిత వదనారవిందులై శ్రీ లలితా వెంకట్రామన్ చేతికిచ్చి ఆమె వీణ వాయించుచు వాటిని పాడవచ్చునే అని సూచించిరి. 6 గంటలో ఆమె వీణను తెచ్చి పాడుటకు సిద్ధమయ్యను. ఆ నిమిషమున తెల్లనమలి అచ్చటలేదు. శ్రీ భగవానులు సరే కాని తన స్తోత్రము వినటకు నాయకుడు హాజరు కావాలని గదా అని పలుకుచూ ఒరే మాధవ ఎక్కడున్నావురా రారా అని ఇంచుక బిగ్గరగా పిలిచిరి. వెంటనే పందిరిపై కొప్పు నుండి తెల్లనమలి తటాలున కిందికి దుమికెను. శ్రీ లలితా వెంకట్రామన్ పాడుచుండగా అది తన పింఛము విప్పి నాట్యమాడ తొడంగెను. దాని నృత్యము ఆ పాట నడకకు తాళము వేయుచున్నట్లు సరిపోయెను. శ్రీ భగవానులు కళలదేరు కన్నులతో దానిని గమనించుచుండిరి. పాట పూర్తి కాగానే ఆ నెమలి వీణ వద్దకు నడిచిపోయి దాని తంతెనలను తన ముక్కుతో పొడవసాగెను. అందుమీదట శ్రీ భగవానులు లలితతో మాధవుడు మరలా పాడుమని నిన్ను వేడుచున్నాడు అని నుడివిరి. ఆమె మరొక మారు పాడగా నెమలి మరలా నాట్యమాడెను. అది అమరులు వీక్షింపతగిన దివ్య దృశ్యము. తర్వాత తలయార్ఖాన్ సతీమణి కోరిక మేరకు నేను ఆ గేయములను ఆంగ్లములోనికి అనువదించి తిని.
As desired by Mrs. Talyar Khan, I translated the verses as follows. 1. O white peacock, speak quick. Art thou Ayaswami, who, saying, I will never leave you whatever might happen, to serve his own guru, assumed this shape on earth? 2. Say, O white peacock, art thou Madhavan, so sweet-natured, who, while enjoying the bliss of serving the feet of Sri Ramana, was snatched away by dull fate and has returned thus to Sri Ramana on this earth? 3. Without any diffidence or hesitancy for being new, thou cheerfully exercises supervision everywhere in the ashram. Thou also seekest to set books aright. Say, O white peacock, how hast thou acquired this devotion? 4. Seeing thy lustre, thy beauty, thy graceful gait, thy tremulous gestures, thy gleam and glitter, O white peacock, our eyes thrill as though heaven has descended upon earth to dance. 5. Bhagavan incessantly gives thee his look overflowing with grace, love and great compassion, and he always talks of thee with exceeding zeal. Thou art verily Goddess Lakshmi of Sri Ramanashram, O peacock. 6. To run as fast, to hear the veena music and dance so finely and wonderfully, to get imprinted thus in the pure mind of Sri Ramana of Arunachala, thou mayest be the goddess Saraswati incarnate, O peacock. 7. Perhaps the radiance of Sattvaguna, purity and light, has thus manifested in shape. Perhaps the Vedic utterance that thou art Bhagavan's exclusive possession, complete perfection art thou alone, O white peacock. 8. Where is this Arunachala? Where is that Baroda? Having been born there, to have thus joined Maharshi here, art thou the peacock of God's Kanda? O thou of moon-like body, hail to thee, O beloved son of Bhagavan.
ఒకనాడు సాయంకాలం యువదంపతులు ఫ్రెంచ్ వారు శ్రీ భగవానులను జూబిలీ పందిరిలో సందర్శించిరి. ఆ యువకుడు, ఏ గ్రంథము సత్యమునకు ఉత్తమ మార్గదర్శకము అని ప్రశ్నించెను. శ్రీ భగవానులు ఇట్లు ప్రత్యుత్తరం అసగిరి, సత్యం నీ లోపల ఉన్నది, వాస్తవముగా నీవే అది అని ఎల్ల శాస్త్రములు ఘోషించుచున్నవి. కావున నీవు నీకు వెలుపల ఉన్న గ్రంథములలో సత్యమును ఎట్లు కనుగొనగలవు? నీవు సత్యమును గ్రంథములలో అన్వేషించుట వెలుతురు తనను నీడలో వెతకుట వంటిది. ఆ యువకుడు మరల, భగవద్గీత మన లోపల మునిగి సత్యమును బడయుటకు ఉపకరించునా అని అడిగెను. భగవానులు, తప్పక ఉపకరించును అని ఉత్తరమిచ్చిరి. కడపట ఆ యువకుడు, భగవద్గీతలో శ్రీ భగవానులకు అభిమాన శ్లోకం ఏది అని అడిగెను. భగవానులు ఆ తొలుత ఆ ప్రశ్నము నుండి తప్పించుకున చూచిరి. కాని ఆ యువకుడు శ్రద్ధాభక్తులతో నిర్బంధ పరుపగా శ్రీ భగవానులు ఎట్టకేలకు, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానాం మంత ఏవచ అని శ్లోకమును పేర్కొనిరి. నేను 25/6/1947 తేదీ బయలుదేరవలసి ఉండెను. అప్పుడు కాట్వాడి విళ్లిపురముల మధ్య రైళ్లు అన్నీయూ నడవకుండెను. కావున నేనెట్టు ప్రయాణము చెయ్యగలుగుదును అని శ్రీ భగవానులు నాటి వేకువ నన్ను హాలులో ప్రశ్నించిరి. నేను బస్సులో పోయేదును అను బదులు పలికితిని. అంతట భగవానులు ఇట్లు సెలవిచ్చిరి, బస్సులో స్థలములకు ముందుగా ఏర్పాటు చేసుకోవలను, ప్రయాణీకుల గుంపు అధికముగా ఉండగలదు. కావున చాలా ముందుగా అవి నిలిచి తావునకు పోయి కాచుకుని ఉండవలెను. శ్రీ భగవానులు ప్రాతకాల కృత్యములకై బయలు వెడలిన వెంటనే అప్పుడు హాలులో ఉండిన వనపర్తి రాజాగారు అతిథి గృహమునకు వచ్చి తన కార్యదర్శి శ్రీ రాజారావు చేతను తన స్నేహితుడు శ్రీ మెకేవర్ చేతను నాకు పరిచయం చేయించుకుని తాము కారులో నాడే మద్రాసుకు పోచున్నందున నన్ను కూడా ఆ కారులోనే తోడ్కొని పోయేదమని దయతో పలికిరి. శ్రీ భగవానులు మధురలో నివసించిన గృహమును ఆశ్రమమునకు కొనియిచ్చు సంకల్పముతో శ్రీ రాజాగారు అప్పుడు వచ్చి ఉండిరి. నేను వారి సహాయమునకు కృతజ్ఞత తెలుపుచు అట్లు చేయుటకు శ్రీ భగవానుల అనుజ్ఞ పొందవలనని చెప్పి తిని శ్రీ భగవానులు హాలుకు మరలి వచ్చుచున్నప్పుడు శ్రీ రాజాగారు ఈ విషయము వారికి మనవి చేసిరి. అంతట శ్రీ భగవానులు చిరునవ్వుతో నా వైపు చూచి ఇట్లనిరి, నీకు చాలా సౌకర్యమైంది, బస్సు ప్రయాణకు చీకాకు తప్పింది, నువ్వు అదృష్టవంతుడవోయ్. ఆ ప్రకారమే నేను రాజాగారితో కూడా వారి కారులో మదరాసుకు ప్రయాణము చేసి తిని మార్గ మధ్యమున కాంచీపురములో కొంచెం సేపు నిలిచి అచ్చటి దేవాలయములను సందర్శించు భాగ్యము కూడా కలిగెను. ఇది శ్రీ భగవానుల అనుగ్రహ మహిమలలో అన్యతమముగా నాకు స్ఫురించెను.